The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్తే. మైండ్ మీడియా సమర్పించేటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ ఉట్కూరి. భారతీయత మన బాధ్యత షో వింటున్న శ్రోతలందరికీ, మీ అందరికీ ఏ దేశంలో ఉన్నా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఈ షో, ఈరోజు షోలో ఒక విశిష్టత ఉంది. ఈ షో గురించి ముందర మనం శీర్షిక ఏంటి, ఆ శీర్షిక ఉన్నటువంటి ప్రాధాన్యత, దాని ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకున్న తర్వాత నా ఇంట్రడక్షన్, దానధర్మ చేసే కార్యక్రమాల అప్డేట్స్ ఇస్తాను. దాని తర్వాత మనం ఈ కార్యక్రమంలో వెళ్ళి ఈ కార్యక్రమం విశిష్టత ఏంటి, బేసికల్గా ఈ కార్యక్రమం, ఈరోజు షో భారతీయత మన బాధ్యత షోలో దానం, దాని విశిష్టత అనే టాపిక్ మీద మనం కొంచెం చర్చించుకుందామని అనుకున్నాను. ఈ శీర్షిక తీసుకోవడానికి ఒక కాంటెక్స్ట్ కూడా ఉన్నాయి. ఆ శీర్షిక తీసుకోవడానికి కాంటెక్స్ట్ కూడా మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఫస్ట్ టైం శ్రోతలు ఎవరన్నా ఉంటే కనుక మీకు హార్టీ వెల్కమ్. మైండ్ మీడియా వారు సమర్పించేటువంటి భారతీయత మన బాధ్యత షోలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే కనుక మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 484-364-3471. ఇది యుఎస్ నంబర్, 484-364-3471. అలాగే ఇండియా నుంచి డైరెక్ట్ గా మీరు నాతో మాట్లాడాలి, ఈ షోలో మీ అభిప్రాయాలు పాల్పంచుకోవాలనుకుంటే కనుక 9885555672. అలాగే స్కైప్ లో కూడా మీరు మాట్లాడచ్చు, స్కైప్ లో కూడా కాల్ చేయొచ్చు. మైండ్ MYIND.media అనే స్కైప్ ఐడి కాల్ చేస్తే కనుక ఈ షోలో పాల్గొవచ్చు. అలాగే కొంతమంది శ్రోతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మైండ్ మీడియా వారిది వెబ్సైట్ ఉంది, mindmedia.com వెళ్ళినట్లయితే కనుక మనం అంత ముందలు చేసిన షోస్ అలాగే వేరే వేరియస్ టాపిక్స్ మీద, భారతీయత మన బాధ్యతే కాకుండా వేరియస్ టాపిక్స్ మీద వాళ్ళు చేసేటువంటి షోస్ అన్ని ఆర్కైవల్స్ ఉంటాయి. బోత్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మైండ్ మీడియా అనే ఛానల్ ఉంది, మీరు సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది యూట్యూబ్ లో. అలాగే ఆడియో రికార్డింగ్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా, ప్రత్యేకమైన కార్యక్రమాలు అవన్నీ ప్రతి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆర్కైవ్ చేస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా మీకు మీకు నచ్చిన జానర్ ఎంచుకొని మీరు దాంట్లో చక్కగా చూడొచ్చు, మీ విశ్లేషణ, మా విశ్లేషణ విని అలాగే మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. ఒకవేళ కనుక మీ అభిప్రాయాలు పంచుకోవాల్సిన కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది, contact@mindmedia.com. సో దానికి కూడా భారతీయత మన బాధ్యత అనే శీర్షిక సబ్జెక్ట్ లైన్ పెట్టి మీ వాయిస్ ఏమైనా కావాలంటే కనుక యూ కెన్ రీచ్ అస్. సో అది ఫ్రెండ్స్, వెల్కమ్. దానం, దాని విశిష్టత అనేది ఈరోజు టాపిక్. ఈరోజు టాపిక్ గురించి ఈ శీర్షిక ఎంచుకోవటానికి ఫస్ట్ కారణం ఏంటి అంటే కనుక, గత 4 సంవత్సరాలుగా దాన ధర్మ చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో చాలా నా హార్ట్కి చాలా దగ్గర సంబంధం ఉన్న కాన్సెప్ట్ ఇది, దానం, ధర్మం. సో మా ట్రస్ట్ పేరు కూడా కావాలని చెప్పి మేము దానం, ధర్మం అని పెట్టుకున్నాము. సో దానంలో పాటు ధర్మం, ధర్మం చట్టంలోనే దానం అనే కాన్సెప్ట్లో ఉన్నదే ఈ దానం. ఆ ట్యాగ్ లైన్ కూడా మనం మేము పేరు పెట్టుకోవటానికి కారణం కూడా అదే. సో మనం సహజంగానే ఈ రెండు వర్డ్స్ దే ఆర్ సినానమస్. సో మన సనాతన ధర్మంలో దాన ధర్మాలు చేయండి అని అంటాం, కానీ లేకపోతే దానం చేయండి అని అంటాం, కొన్నిసార్లు ధర్మం చేయండి అని అంటాం. సో దీస్ టూ వర్డ్స్ ఆర్ వెరీ సినానమస్. సో చాలా చిన్న తేడాలు అని అనుకుంటాం మనం, కానీ హై లెవెల్లో మనం అర్థం చేసుకోవాలంటే కనుక దానం అనేది ధర్మం అనే చట్టంలో ఒక ముఖ్యమైన భాగం. సో మీరు పెద్ద సెట్ ధర్మం తీసుకుంటే కనుక దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ పై వచ్చేసి దానం. మనం అట్లా అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు రిలేట్. సో ఈ దానం చేసేటప్పుడు సహజంగానే చాలా రకాల దానాలు ఉంటాయి. మనం చాలా మంది కూడా మనకున్న కెపాసిటీకి, అంటే విత్ ఇన్ అవర్ కెపాసిటీ అంటాం కదా, అంటే మనకున్న చట్టంలో, మనకున్న ఫ్రేమ్ వర్క్ లోనే మనం సహజంగా అందరూ దానాలు చేస్తూ ఉంటారు ఎవరికొన్న ఆర్థిక స్తోమతను బట్టి. దీంట్లో ఒకటి పెద్ద ఒకటి చిన్న అనే అంశం ఏం లేదు. ఎవరికి తోచినంత వాళ్ళు దానం చేయటం అనేది సహజంగా మనం మన సనాతన ధర్మంలో సామాజిక స్పృహ అనే అంశం మనం తీసుకుంటే ఓన్లీ వ్యక్తి కోసం కాకుండా సమాజం కూడా ఎట్లా మనం ముందరికి తీసుకెళ్ళాలి, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులు మనకు తారసపడినప్పుడు కావాలనుకున్నప్పుడు లేకపోతే వాళ్ళకి ఎట్లాంటి సహాయం చేయాలి, అర్హులకి ఎలాంటి సహాయం చేయాలి అనేది మనకు సహజంగా మనం ఆలోచిస్తూ ఉంటాము. మనకు ఆ మూమెంట్లో ఏదైతే తోసిద్ది మంచిది అని అనుకుంటామో మంచిదని ఫీల్ అవుతామో, లేకపోతే మనకున్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనకేదైతే లైఫ్లో అందలేదో అది చూసినప్పుడు సహజంగానే మనం వి స్ట్రైక్ ఏ కార్డ్. సో ఆ కనెక్షన్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మనం సహజంగానే డొనేట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఇది మనం సర్వసాధారణంగా చేసేటువంటి విషయమే. కానీ ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నామంటే చాలా మందికి మన మన దానం అనే విశిష్టత ఏంటి, ఇవి ఎన్ని రకాల దానాలు ఉంటాయి, పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు, వేరే పురాణాల్లో మనకు సంబంధించిన దానానికి సంబంధించిన ఏమేమి విశిష్టత ఉంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇట్లా గురించి చర్చించుకొని వివిధ రకాల దానాలు ప్రస్తుతం మనకి చాలా చాలా రకాల దానాలు ఉన్నాయి. అంటే మనం స్పిరిచువల్గా చేసే దానాల్లో దానాలతో పాటు ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూస్తే కన్నా బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి, అలాగే ఆర్గాన్ డొనేషన్స్ ఉన్నాయి. సో వాటి మీద ఏంటి అనేది కొంచెం నేను అనాలిసిస్ హోంవర్క్ చేసుకొని వచ్చాను. సో దాని మీద అట్లా ఈ ఈ టాపిక్ తీసుకుందాం. అలాగే లాస్ట్లో సమరైజ్ చేసుకునేటప్పుడు నేను అనాలిసిస్ చేసిన కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటి, సో వాళ్ళకి మీరు ఎలా డొనేట్ చేయొచ్చు అనే అనే విషయం కూడా మీకు చెప్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ దానం, దాని విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాము. మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం దానం. సో మీరు దానం మనం చూస్తే కనుక ఎంత సంపాదించుకున్నా మనం ఎంత సంపాదించుకున్నా కూడబెట్టడంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దో గొప్ప అంటే మనకున్నది మనకున్నంతలోనే 1% అవ్వచ్చు 2% అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం ఒక కోటీశ్వరుడు అనుకోండి, మీరు 100 రూపాయలు దానం చేస్తే అది తక్కువ దానమే అవుతుంది. అలాగని ఒక వృక్ష దొక్కునేవాడు ఒక 10 రూపాయలు దానం చేసినా అది పెద్ద దానమే అవుతుంది. సో ఎప్పుడైనా సరే మన తాహతతో పాటు మనం దానం చేయటం అనేది ముఖ్యమైనటువంటి అంశం యాక్చువల్గా ఇక్కడ. సో ఈ దానం అనే విశిష్టత గురించి మనం చర్చించుకుంటే ఫస్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే కనుక మన ఇతిహాస పురాణాల్లో ఒక మా గురువు గారు ఒక విషయం చెప్తారు, ఆ విషయాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోదలుచుకున్నాను. ఫస్ట్ సముద్రం అలాగే ఆకాశం. సో సముద్రం ఎందుకు కింద ఉంది, ఆకాశం ఎందుకు పైన ఉంది అనేది మనం చూడండి, విచిత్రమైనటువంటి ఈ అనాలిసిస్ లేకపోతే ఈ తర్కం చూడండి మనం ఈ దానం అనే కాన్సెప్ట్కి ఎంత చక్కగా సరిపోతుందో. సముద్రం అన్ని ఉన్నటువంటి నీరు అంతా పోగు చేసుకుంటుంది, అంటే నదుల్లో ఉన్నటువంటి నీరు అంతా పారి పారి సముద్రంలోకి వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఒక పోగు చేసుకునే తత్వం అన్ని సముద్రంతో పోలిస్తున్నారు. అలాగే సముద్రం నుంచి వాటర్ ఇవాపరేట్ అయ్యి ఆవిరైన తర్వాత మేఘాలుగా ఫామ్ అయ్యి వర్షం కురిసినప్పుడు ఆ మేఘం అస్తిత్వమే ఉండదు. వర్షం కురిసిన తర్వాత ఆ మేఘమే వర్షం ఫామ్లో మనకి మళ్ళీ భూమి మీద పడుతుంది. అంటే ఇచ్చే మనసు మేఘం, దాచుకునే మనసు సముద్రం అని అంటే కనుక అందుకనే సముద్రం కింద ఉంది మేఘం పైన ఉంది అని మా గురుగారు చెప్తుంటారు. సో మీరు చూస్తే కనుక ఇచ్చే మనస్తత్వం ఉన్నది ఏదైనా సరే మన సనాతన ధర్మంలో మనం సహజంగానే ఒక దేవుడు కానీ ఒక దేవతగా కానీ కొలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు మేఘం, మేఘం తనలో ఉన్న చివరి నీటి బొట్టుని కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా భూమి మీద కురుస్తుంది. అలాగే సూర్యుడు నీకు ఏదో ఇస్తాడు నాకేదో వస్తుంది అనేది ఏమి ఉండదు. అలాగే చంద్రుడు, అలాగే హెవెన్లీ బాడీస్ ఉన్నటువంటి అన్ని హెవెన్లీ బాడీస్, అలాగే నీరు మనకున్నటువంటి నదీ నదాలు కూడా చూడండి పారుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇక్కడ బాగుందా ఇక్కడ బాగలేదా ఇక్కడ వాళ్ళకి మనకి మంచిగా ఉందా అదేం ఉండదు. సో నది జనాలకి ప్రవహిస్తూ జనాలకు మంచి చేస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది. సో దానికి పరోపకారం ఏమి ఉండదు. అంటే మనం ఏదో చెయ్యాలనో లేకపోతే మనం ఏం చేయకపోతే దాని స్వభావాన్ని అది విడిచిపెట్టడం అనేది ఉండదు. సో ప్రతి మంచిది అంటే నిస్వార్థంగా అంటే పరహితం కోరుతూ తిరిగి ప్రయోజనం ఆశించినటువంటి ఏ దేన్నైనా మన సనాతన ధర్మంలో ఒక ఒక దేవతగా కానీ ఒక అంటే మీకు ఎలా 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 చెప్పాలంటే ఒక పూజనీయమైన వస్తువు అని అంటాం. చెట్టు కూడా అంతే కదండి. సో చెట్టు కూడా మనకి మనం ఏం చేసినా కూడా చెట్టు దానికి ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. సో అలాగే ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూనే ఉంటుంది. సో ఇట్లాగే మనం చెట్టును కానీ పుట్టను చూసినా లేకపోతే నదీ నదాలను చూసినా కొండలను చూసినా లేకపోతే హెవెన్లీ బాడీస్ సూర్యుడు చంద్రుడు ఇట్లా భూమిని చూసినా, సో వీటన్నిటికీ మనం చూస్తే కనుక నిస్వార్థంగా మనకిచ్చే లక్షణం అని అని మనం చూస్తే కనుక అది మన సనాతన ధర్మంలోనే ఒక భాగమే. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొన్ని కొన్ని ఈ టాపిక్లోకి వెళ్ళటానికి కొన్ని ముఖ్యమైన ఐటమ్ లైన్స్ మన పురాణ ఇతిహాసాల్లో ఉన్న లైన్స్ మీకు కోట్ చేసి చెప్తాను. ఇక్కడ మనం సహజంగానే మన పురాణాల్లో పరోపకారార్థం ఇదం శరీరం అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ట్యాగ్ లైన్ అనుకోడు దాన్ని యాక్చువల్గా. సో దాన ధర్మ ట్రస్ట్ కూడా మేము అదే నినాదంగా పెట్టుకొని పనిచేస్తుంటాం యాక్చువల్గా. పరోపకారార్థం ఇదం శరీరం అంటే పరుల కోసం మన శరీరాన్ని వాడండి అనే దాని అర్థం అని అనుకుంటే కనుక ఈ శరీరం ఉన్నది పరుల కోసం, అంటే పరుల కోసమే కా మన కోసమే కాకుండా పరుల కోసం కూడా ఎంతో కొంత సహాయం చెయ్యాలి అనేది మనం దాన్ని అర్థం చేసుకుంటే కనుక. ఇప్పుడు మన పురాణాల్లో దీనికి రిలేట్ చేస్తూ మీకు ఒక స్టోరీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి భాగవతంలో చాలా కొంతమందికి ఐడియా ఉండొచ్చు. భాగవతంలో దదీచి మహర్షి ఉన్నారు. ఓకే, ఈ దదీచి మహర్షి ఇంద్రుడు దదీచి మహర్షి దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే నాకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపటానికి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అంటే మీ దగ్గరికి వచ్చి మీ శరీరాన్ని అడగమని విష్ణుమూర్తి నాకు చెప్పారు, కాబట్టి నేను మీ శరీరాన్ని అడుగుతున్నాను అని ఇంద్రుడు వచ్చి దదీచి మహర్షి దగ్గర అడుగుతాడు అనమాట. అంటే దదీచి మహర్షి ఇంద్రుణ్ణి పరీక్షించడానికి దదీచి మహర్షి ఏం చెప్తాడంటే, ఏమయ్యా నువ్వు అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ధనం అడుగుతారు, ధాన్యం అడుగుతారు, లేకపోతే సిరి సంపదలు అడుగుతారు, లేకపోతే నేను సుఖంగా ఉండాలని అడుగుతారు, కానీ నువ్వు వచ్చి నా దగ్గరికి నా శరీరాన్ని అడుగుతున్నావు, నేను ఎలా ఇస్తాను అని అడుగుతాడు. అంటే ఇంద్రుణ్ణి ఒక పరీక్షించడానికి అంటే తనకి తను ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు అడిగితే ఇంద్రుడు దానికి సమాధానం చెప్తూ అంటాడు, స్వామి అప్పుడు ఈ ఈ ఈ మాట చెప్తున్నాడు, పరోపకారార్థం ఇదం శరీరం అంటే మనం బ్రతుకున్నంత వరకు మనం మన రెగ్యులర్ మన పనులు చేసుకుంటూ మనం పక్క వారి కోసం ఈ శరీరం కానీ మన శరీరాన్ని ఉపయోగించి కానీ సరే ఏమన్నా ప్రయోజనం ఉంటది అని అనుకుంటే కనుక అది యోగులైన మీ వారు మీలాంటి వారు కంపల్సరీ ఇస్తారు కదా స్వామి అని దదీచి మహర్షి చెప్పటం, అలాగే దదీచి మహర్షి ఇంద్రుడు చెప్పిన సమాధానాన్ని మెచ్చుకొని తన ఆత్మని ఆ శరీరం నుంచి వదిలేసేసి, అంటే దానికి ఒక యోగిక్ ప్రాసెస్ ఉంటుంది, సో ఆ ఆత్మని శరీరంలో నుంచి వదిలేసేసి ఆయన ఉన్నటువంటి ఎముకలన్నీ తీసుకొని ఇంద్రుడు ఒక వజ్రాయుధాన్ని తయారు చేసుకుంటాడు. వజ్రాయుధాన్ని తయారు చేసుకొని అప్పుడు వృత్తాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ పెద్ద పెద్ద యుద్ధం జరుగుతుంది అప్పుడు. సో ఆ యుద్ధంలో ఆ వజ్రాయుధంతో వృత్తాసురుడిని చంపేస్తాడు. సో ఇక్కడ మనం చూస్తే ఈ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మన మన భాగవతంలో కానీ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇంకా చాలా అతి ఇతిహాస పురాణ వేద ఉపనిషత్తుల్లో కానీ చూస్తే కనుక ఎన్నో కొన్ని కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనే దానికి ఇది ఒక చిన్న తార్కాణం. సో అది అది మనం అంటే శరీరంలో ఉన్న భాగాల్ని కూడా మన సనాతన ధర్మంలో ఒక పరుల కోసమో లేకపోతే అసురులని చంపటం కోసమో వదిలేసిన గొప్ప మహానుభావులు మన సనాతన ధర్మంలోనే మన ఋషులు కానీ ఉన్నారంటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోకర్లేదు. సో భాగవతంలో ఎన్నో చాప్టర్ గుర్తులేదు కానీ బట్ ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ చూస్తే కనుక దానంలో మనకి చాలా రకాల దానాలు ఉన్నాయి. మనం సహజంగానే మనం చూస్తే కనుక గోదానం అని, భూదానం అని, అలాగే బంగారం, వెండి, తిలల దానం అని కూడా మనం చెప్తూ ఉంటాం. మన కార్తీక మాసంలో అయితే తిలాదానానికి ఎంతో విశిష్టత ఉంది. అలాగే భూదానం అంటే ఎంతో కొంత భూమిని మనం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించడం, అది కూడా సహజంగా ఉంది. దాని తర్వాత నువ్వులు, తర్వాత ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యి కూడా చాలా దానం చేస్తే చాలా విశిష్టత అని అంటారు. తర్వాత ధాన్యం అంటే ఏదైనా గోధుమలు కానీ, అన్నం కానీ, వరి కానీ అలాంటి, అలాగే ఉప్పు, బెల్లం. సో సహజంగా ఈ బెల్లం అనేది గోశాలకు వెళ్ళేటప్పుడు చాలా మంది, ఎక్కువ మంది తీసుకెళ్తూ ఉంటారు. సో ఇలా వేరియస్ ఐటమ్స్ అంటే ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ఫలితం సహజంగానే ఉంటుంది. అంటే బేసికల్గా ఇక్కడ ఈ ఇన్ని దానాల్లో కనుక మనం కంపేర్ చేస్తే ఒక దానం చిన్నది, ఒక దానం పెద్దది అని అని అనటానికి లేదు యాక్చువల్గా. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో పెద్ద దానం చేసేస్తే పెద్దదవుతుందనో, లేకపోతే చిన్న దానం చేసేస్తే మనకేం పుణ్యం రాదు అనుకొని కొంతమంది ఏం చేస్తారంటే అయ్యో నేను ఇచ్చే ఈ 100 రూపాయల్లో ఏం జరుగుతుందిలే అని ఆ దానం చేయటం కూడా మానేస్తారు. ఆ 100 రూపాయలు చేస్తే మనకి చిన్నతనంగా ఉంటుందేమో, లేకపోతే 200 చేస్తే, 500 చేస్తే మనకి చిన్నతనంగా ఉంటుందేమో, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అనుకోండి, లేకపోతే నేను ఇట్లా చేస్తే మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక సహజమైనటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు దాన ధర్మ చేస్తున్న యాక్టివిటీస్ కూడా మా ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కువ మంది దగ్గర నుంచి తక్కువ డబ్బులతోనే ప్రాజెక్ట్ చేయాలి. అంటే ఒక ఈవెంట్ ఏమన్నా ఉంటే కనుక 1000 మంది దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకోవటం మంచిది, కానీ ఒక్కళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు తీసుకోవటం కష్టం. దానికంటే ఎక్కువ మంది దగ్గర తక్కువ డబ్బులు తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ రేట్ కానీ అది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమంలో 10 మందిని ఇన్వాల్వ్ చేస్తున్నాము అనే ఒక తృప్తి కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ద్వారా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే శ్రోతలందరికీ, మీరు చేసే దానం ఎంత చిన్నది ఎంత పెద్దది అనే కంపారిజన్ చేయకుండా మీరు అంటే కష్టపడకుండా ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎంతైతే ఇవ్వగలరో అంత ఇవ్వటం మంచిది ఏ ప్రాజెక్ట్కైనా సరే. అంటే మీరు ఒక పని చూస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న చిన్న నా లైఫ్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒకసారి దాన ధర్మకి సంబంధించినటువంటి ఒక మెంబరు ఒకళ్ళకి లివర్ ఆపరేషన్ కోసం మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆపరేషన్ కోసం అప్రోచ్ అయితే ఆ వ్యక్తికి సుమారు ఒక 13 లక్షలు 15 లక్షల రూపాయలు అవసరం ఉంది. సో మనం ఉన్న ఆర్థిక స్తోమత ప్రకారం మనం అంతంత పెద్ద ప్రాజెక్ట్స్ మనం చేయలేము కాబట్టి ఎవరికైనా సరే సాధ్యం కాదు అట్లాంటి. కానీ మేము ఆ ఒక్కరోజు ఫేస్బుక్లో కానీ వివిధమైన ప్రచార మాధ్యమాల్లో మనం సోషల్ మీడియాలో అడగటం కానీ, సో ఇలా అడిగి సుమారు ఒక 15,000 రూపాయలు ఆ 3 రోజుల్లో మనం పూజ చేయడం జరిగింది. సో కానీ మనం ఆ 15 లక్షల రూపాయలు మనం చేయలేకపోవచ్చు, కానీ దాని తర్వాత ఆయన పిఎంఓకి రాయటము, సిఎంఓకి రాయటము, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి, అలాగే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి రాయటము, సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వేసుకోవటము, సో అదంతా వేసుకొని తనకు ఆపరేషన్ సక్సెస్ఫుల్గానే జరిగింది. మేము ఆ రోజు 15,000 రూపాయలు ఇచ్చాం. కానీ మనం ఇచ్చిన 15,000 రూపాయలతో తన ప్రాణం నిలుస్తుందా అని అంటే, నేను ఆ రోజు మనం మా ఫ్రెండ్స్ అందరం కలిసి అరే మనం 15 లక్షలు మనం ఇవ్వలేమే అని అనుకుని ఉంటే కనుక ఈ రోజు తన ప్రాణం నిలిచేదో నిలవదో మనకు తెలియదు. కానీ మనం చేసేటువంటి ఈ చిన్న సహాయం అంటే ఎంతో కొంత, అంటే మన వంతు బాధ్యతగా మనం అనుకొని ఆ రోజు మనం చేసాం కాబట్టి ఈ రోజు మనందరి నుంచి వచ్చిన డబ్బులతో ఆ అబ్బాయి ఒక్కరోజు హాస్పిటల్ బిల్ అయినా మనం కట్టగలిగాడు. సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే మనం మొత్తం చేయలేకపోయినా ఎంతో కొంత కార్యక్రమం అంటే ఎంతో కొంత సహాయం అనేది చేయొచ్చు అనేది నాకు బాగా అర్థమైనటువంటి విషయం. తర్వాత ఈ ఈ దానం మీద ఇంకా వివిధ రకాలమైన మనం బ్లడ్ డొనేషన్స్, ఆర్గాన్ డొనేషన్స్, అలాగే ఎడ్యుకేషన్ గురించి, సహజంగా ఇప్పుడు చేస్తున్నటువంటి డొనేషన్స్ లో గురించి కూడా మనం చివరిలో మనం దాని గురించి మాట్లాడుకుందాము. తర్వాత ఈ దానం విశిష్టత అన్ని మనం సహజంగానే మనం చెప్పుకునేది ఏంటంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అనేది మనం చెప్పుకుంటాం. సో ఈ అన్నదానంకి నిజంగానే అంత విశిష్టత ఉంది. ఎందుకంటే చాలా పురాణ ఇతిహాసాల్లో కూడా అంటే నాకు ఇక చాలు అని చెప్పేటువంటి ఒకే ఒక దానం పేరు అన్నదానం. అంటే మన శృతుల్లో కూడా చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి దీని మీద. అంటే ఒక చోట ఎట్లా ఉన్నదంటే, ఒక వ్యక్తికి 1000 ఏనుగులు ఇచ్చి, లేకపోతే 1 కోటి ఆవులు ఇచ్చినా కూడా, లేకపోతే ఈ భూప్రపంచం మీద మొత్తం ఉన్న ల్యాండ్లో గోల్డ్ పరిచినా కూడా, లేకపోతే 1 కోటి మంది కి పెళ్లికి సహాయం చేసినా కూడా, ఉన్నటువంటి విశిష్టత ఒక్క అన్నదానం కొన్నది అనేది చాలా చాలా శృతుల్లో కూడా, మనకు ఉపనిషత్తుల్లో కూడా ఉన్నది ఆ మాట. సో అంటే ఇక చాలు అని చెప్పేటటువంటి ఒకే ఒక దానం అన్నదానం. సో ఈ అన్నదానానికి ఉన్నటువంటి విశిష్టత అంతా ఇంత కాదు. ఎందుకంటే చాలా దానాల్లో మనం చేయాల్సింది ఏంటంటే, అపాత్ర దానం చేయకూడదు. అంటే ఏమంటారు, అపాత్ర దానం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, అంటే చేరని వ్యక్తికి దానం చేస్తే అది తనకి మనకి సమాజానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం, అంతే కదా. అంటే హీ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ, అది అంటే మనం ఎవరికైతే దానం చేస్తున్నామో హీ షుడ్ బి వర్త్ ఇట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. సో అట్లా అనుకుంటే కనుక ఈ ఈ లాజిక్ పనిచేయండి. ఈ లాజిక్ చూడకుండా ఉండగలిగే పరిస్థితులు 2-3 ఉన్నాయి. దాంట్లో అన్నదానం ఒకటి. అంటే మనం చూడండి, అన్నదానానికి ఏమన్నా ప్రీ క్వాలిఫికేషన్స్ ఏమి ఉన్నాయంటే, ఎవరైతే మనం అన్నదానం చేస్తామో అక్కడ ఆకలిగా ఉన్నవాడు, అదొక్కటే ప్రీ క్వాలిఫికేషన్. అక్కడ వాడు ఉన్నవాడా లేనివాడా, ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా అనేది పాత్రత చూడనక్కర్లేనటువంటి ఒకే ఒక అంశం అన్నదానం. సో అంటే వాడు ఇవాళ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెండిచ్చాం అనుకోండి, లేకపోతే బంగారం ఇచ్చాం అనుకోండి, ఇంకా నాకు చాలు అని అంటానికి ఏం లేదు కదా. సో అలా చాలు, నాకు ఇక చాలు అనే ఒకే ఒక పదార్థం ఏంటిది మనం దానంలో చూస్తే కనుక, ఒకటి ఏంటంటే, ఇప్పుడు అన్నదానం ఒక్కటే ఉంది. అంటే వాడు 10 రోజులు సరిపడా తిండి ఇవాళ నాకు ఇవాళ దొరకదేమో అని 10 రోజులు సరిపడా తినలేడు. అలానే ఆకలితో ఉన్నవాడు చక్కగా తిని త్రేపు వచ్చేస్తుంది. సో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ అన్నదానం అనేటువంటి ఎంత విశిష్టమైనదో చాలా పురాణాల్లో చాలా చోట్ల ఈ చెప్పడం జరిగింది. సో కాబట్టి అన్నదానం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. సో అలా అని వేరే దానాల్ని మనం చిన్న చూపు చూడటమో కాదు, ఈ దానం అన్నదానంకు ఉన్న విశిష్టత గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనుక అన్నదానం చేస్తున్నామంటే, ఇప్పుడు మన సనాతన ధర్మంలో చూడండి మీరు, ప్రతి పెద్ద గుళ్ళో కానీ లేకపోతే ఒక పెద్ద ఆశ్రమంలో కానీ, ఇప్పుడు మీరు కర్నూలు, కడప, అనంతపురం, ఈ రాయలసీమ ప్రాంతం, నెల్లూరు కొంతవరకు, చిత్తూరు జిల్లాలు, సో ఇట్లా చూస్తే కనుక కాశీ నాయన ఆశ్రమాలు కొన్ని కొన్ని పదులు ఆశ్రమాలు ఉన్నాయి. కాశీ నాయన ఆశ్రమం, కాశీ నాయన అనే ఆయన ఒక అవధూత స్వామీజీ. సో ఆయన ఆయనది ఒకే ఒక మార్గం ఏంటంటే అన్నదానం. అంటే ఎప్పుడు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేస్తూనే ఉంటారు. అంటే మన కర్నూలులో కనుక సిద్ధేశ్వరంలో కూడా ఉంది అది. సో మీరు కాశీ నాయన ఆశ్రమం అనుకుంటున్నా కూడా గూగుల్లో కూడా వస్తుంది, మీరు చూడొచ్చు, దాని మీద చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో ఆయన ఓన్లీ అన్నదానం, అంటే ఇప్పుడు మనం తిరుపతిలో కూడా చూసినటువంటి అన్నదానం చూడండి. సో అన్నదానం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎక్కువ విశిష్టత కలిగినటువంటి ఒకే ఒక దానం అన్నదానం. సో కాబట్టి ఇప్పుడు మనం చూడండి, మీరు కాశీ వెళ్ళినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాశీ వెళ్ళారనుకోండి, మనకి అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ అన్నదాన సత్రం ఎందుకు పెడుతున్నారు అంటే, అక్కడికి వచ్చే వాళ్ళందరూ కటికి పేదవాళ్ళేనా? కాదు. అంటే అన్నదానం ఆకలితో ఉన్నవాడికి అన్నదానం చేయాలి, అంతేగాని వాడు ఉన్నవాడా, వాడు బయటికి వెళ్ళి తినలేడా, లేకపోతే వాడికి డబ్బులు లేవా, వాడు కారులో వచ్చాడు, వాడు కారులో వచ్చిన వాడికి ఇక్కడ మనం అన్నదానం ఎందుకు చేయాలి అనే అనే దృష్టికోణాన్ని మనం వదిలేసేయాలి అన్నదానం విషయంలో. సో పాత్రత అనే విషయం ఏముండదు అన్నదానంలో. సో కాబట్టి ఇక్కడ కొన్ని యాత్రాస్థలాల్లో చూడండి మీరు, వాడు ఎంత ఉన్నవాడైనటువంటి ఆ టైంలో వాడికి అన్నం దొరకపోతే ఎంత ఎంత బాధపడతాడు. అది కోటీశ్వరుడైనా కావచ్చు, కటిక పేదవాడైనా కావచ్చు. సో అట్లాంటి సమయాల్లో మీరు అన్నదానం చేయటం అనేది అపాత్ర దానం అనేది ఏముండదు. ఎంతవరకు మనకు వీలైతే కనుక అంతవరకు అన్నదానం చేయటం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సనాతన ధర్మ. సో తర్వాత ఫ్రెండ్స్, మనం మిగతా టాపిక్ లోకి వెళ్ళే ముందర ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మనం మిగతా దానాలు, మనం మిగతా కాన్సెప్ట్ గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఫర్ ఎ స్మాల్ బ్రేక్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్.
సిద్ధము యమునకు విరువాం విరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం రామదాసులు మాకు సారం సారం రామదాసులు మాకు సారం సారం రామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం సేవ మానం మానం మరి ఒక జోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరీషుని కందాం కందాం శ్రీభద్రగిరీషుని కందాం కందాం భద్రముతో మనముందాం ఉందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందునే వేళ గొలుతాం గొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం శ్రీరామనామం మరువాం మరువాం
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇది వరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా. వారు సమర్పించేటువంటి భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమానికి వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ దానం, దాని విశిష్టత, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. కొత్తగా శ్రోతలు ఎవరైనా జాయిన్ అయితే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకట్ ఉట్టుకూరి. ఈ భారతీయత మన బాధ్యత షోలో ఈరోజు మనం నెక్స్ట్ భాగంలోకి వెళ్దాము. ఈ దానం గురించి మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అనేది ఒక 3 శ్లోకాలు ఉన్నాయి. తప్పులుంటే గనక, ఉచ్చారణ దోషాలు ఉంటే గనక నన్ను క్షమించండి. సో ఈ దానాలు, ఎన్ని రకాల దానాలు ఉన్నాయి, స్వామి ఏం చెప్పారు, ఈ స్వామి చెప్పిన దాంట్లో మనం ఎట్లాంటి ఆచరణ చేసుకునే పద్ధతులు ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆ టాపిక్ మీదకి వెళ్ళి దాని తర్వాత ప్రొసీడ్ అవుదాము. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కురుక్షేత్రంలో చెప్పినటువంటి భగవద్గీత మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితమే. కొంతమంది చదివినా చదవకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా భగవద్గీత తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఒకవేళ కనుక మీరు భగవద్గీత తెలియదు, భగవద్గీత చదువుకోవాలని అనుకుంటే కనుక ఆన్లైన్లో చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. ఇది కొంచెం ఆఫ్ టాపిక్ అయినా చెప్పదలుచుకున్నాను. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా చాలా చాలా మంది చాలా నీట్గా పెట్టిన వెబ్సైట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ సోషల్ మీడియా ఆర్టికల్స్. సో దాని నుంచి వేరియస్ బుక్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే లైఫ్ స్టైల్ గురించి కానీ లేకపోతే సక్సెస్ ఫ్యాక్టర్స్, సక్సెస్ టిప్స్ కానీ రాసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీరు ఆ కోణంలో కానీ, లేకపోతే స్పిరిచువల్ కోణంలో కానీ, లేకపోతే వేరియస్ ఆస్పెక్ట్స్ లో కనుక మీరు భగవద్గీతను చూడాలన్నా కూడా ప్లీజ్ ట్రై టు గూగుల్ ఇట్, మీకు దొరుకుతుంది. సో నేను కూడా అలాగే ఈ టాపిక్ మీద గూగుల్ చేస్తూనే నాకు ఈ 3 శ్లోకాలు దొరికినాయి. శ్రద్ధాత్రయ విభాగం అంటే 17 చాప్టర్ లో 20, 21, 22 శ్లోకాలు, స్వామి చెప్పిన శ్లోకాలు నేను ఇక్కడ చదువుతాను. దానికి అర్థాలు కూడా చెప్తాను, దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దాతస్యమితి యద్దానం దీయతే నుపకారిణే, దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శృతం. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, దేశకాలాన్ని బట్టి ఒక ఉపకారం మనం ఒకళ్ళకి చేస్తే మళ్ళీ ప్రత్యుపకారం ఆశించకుండా, అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక నేనేదో ఫోటోలో పడాలనో, లేకపోతే ఒక సంస్థ పేరు పేపర్లో రావాలనో, లేకపోతే నన్ను 10 బాగా గుర్తిస్తారనో, సో ఇలాంటి ఎటువంటి అంటే మనకి లాభం అంటే ప్రత్యుపకారం, అంటే మనం ఏదో ఉపకారం చేస్తే పరాయి వ్యక్తి మనకేదో చేస్తాడు. అంటే ఇప్పుడు అది ఓన్లీ సోషల్ ఆర్గనైజేషన్స్కే కాదండి. ఇప్పుడు మామూలుగా మనం సహజంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాలో మన ఫ్రెండో ఎవరో అయి ఉంటారు అనుకోండి. సో వాళ్ళకి మనం అన్నం పెట్టాం అనుకోండి, ఏమండి మీరు అన్నదానం అంటున్నారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, లేకపోతే మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చాడు, నేను ఆయనకి అన్నం పెట్టాను, ఇది అన్నదానం కింద వస్తుంది అంటే రాదండి. అంటే మన సొంత వారికి మనం రోజు పరిచయం ఉన్న వాళ్ళకి, లేకపోతే మన సొంత రిలేటివ్స్కి మనం చేసేదాన్ని అన్నదానాలు అని అనరండి. మనం భోజనాలు ఉన్నాయి, మన ఇంట్లో పెళ్ళి ఉంది, లేకపోతే ఒక ఫంక్షన్ ఉంది, ఓ 10 లేకపోతే ఒక 50 పిలిచి మనం ఆ రోజు భోజనాలు పెట్టాము, దాన్ని అన్నదానం అనరు. అంటే మన చుట్టాల్లో చేసుకునేది అన్నదానం. అంటే ఎవరికైతే ఇక్కడ పాత్రత మనం ఎరిగి మనం దానం చేయాలని చెప్తాం కదా, అందుకనే ఇక్కడ స్వామి చూస్తే కనుక ఏం చెప్తున్నారంటే, దేశే కాలే చ పాత్రేచ ఆ దానం సాత్వికం, అంటే విత్ నో ఫుల్ఫిల్మెంట్ టు ఎక్స్పెక్ట్ బ్యాక్, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మీరు గనక ఒక దానం చేస్తే అది దేశకాలానుగుణంగా చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేశకాలంలో ఇప్పుడు దాన ధర్మ మీరు చేసే ఒక యాక్టివిటీ చెప్తే మీకు అర్థమవుతుంది. దాన ధర్మ మేమేం చేస్తామంటే ప్రతి సమ్మర్లో గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కి బుక్స్ ఇస్తాం, అలాగే బుక్స్ కానీ స్లిప్పర్స్ కానీ. ఒక సంవత్సరం 1000 కిడ్స్ కి చెప్పులు ఇచ్చాం. అది ఎప్పుడు స్టార్టింగ్ లో, అంటే ఇయర్ స్టార్టింగ్ లో ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు ఎండాకాలం అనుకోండి, ఎండాకాలం వల్ల వాళ్ళకి ఉపయోగపడాలి. లేకపోతే బుక్స్ ఇయర్ స్టార్టింగ్ లో వాళ్ళకి ఉపయోగపడాలి, అంటే వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు. అలాగే చలికాలం వచ్చింది ఇప్పుడు, ఇప్పుడు కరెంట్ గా నడుస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే 1000 బ్లాంకెట్స్ పంచిపెడుతున్నాం. అంటే చలికాలం కాబట్టి బ్లాంకెట్స్, అంటే దేశ కాలానుగుణంగా మనం పంచుతున్నాం. అంతేగాని సమ్మర్లో వేరేది పంచిపెట్టి, అంటే మనం వాడుకోని వస్తువు పంచిపెట్టినా కూడా అది దానం కిందకు రాదు, అంటే దానికి సరైన విశిష్టత ఉండదు అని అని కృష్ణ భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. సో అంటే ఇంకొకటి చూస్తే కనుక మనం సాత్విక దానం అనేది ఈ డెఫినేషన్ చెప్తున్నారు. అంటే అన్ని దానాల్లో కన్నా మనం మూడు రకాల దానాలు ఉంటే గనక ఇది సాత్విక దానం. అలాగే మనం రాజస దానం, అలాగే తామస దానం కూడా ఉంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత 20వ శ్లోకం ఇది, 21వ శ్లోకం, యత్తు ప్రత్యుపకారార్థ ఫలముదిశ్య నా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజస శృతం. సో మళ్ళీ చూడండి, స్వామి ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఇందాక కూడా మన శృతం అనే వాక్యంతో ఎండ్ చేశారు, ఇక్కడ కూడా శృతం అనే వాక్యంతో ఎండ్ చేస్తున్నారు. అంటే నేను చెప్తున్నానని చెప్పట్లేదు స్వామి, ఏం చెప్తున్నారంటే స్మృతులలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చాలా మంది మీరు చూస్తే కనుక భగవద్గీతలో ఉపనిషత్తు వేదాల్లో ఏదైతే అంశాలు ఉన్నాయో దాని యొక్క సారాంశమే భగవద్గీతలో స్వామి చెప్పారు, అంతేగాని కొత్త కొత్త విషయాలు ఏం చెప్పలేదు స్వామి. వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ శ్లోకానికి వస్తే కనుక ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే ప్రత్యుపకారంతో ఎక్స్పెక్ట్ చేస్తూ, అంటే మీరు ఒక దానం చేస్తూ దాన్ని ప్రత్యుపకారం మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే గనక అలాంటి దానం అంత విశిష్టమైనది కాదు, కానీ దాన్ని రాజస దానం అంటారు. అంటే ఇప్పుడు మీరు, ఇప్పుడు మనం దీన్ని గమనిస్తే కనుక రాజస దానం అనేది ఇప్పుడు చాలా వరకు జరుగుతున్న దానాలు మనం చూస్తే కనుక రాజస దానం కిందకో వస్తాయి అనటంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనం 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు మనం సహజంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్ అనుకోండి, మనకేమన్నా కష్టం వస్తేనేమో అరే నాకెవ్వరూ హెల్ప్ చేయలేదు అని మనం అనుకుంటాం. కానీ పక్కన వాడికి కష్టం వచ్చింది అనుకోండి, మనం హెల్ప్ చేయడానికి మాత్రం రెడీగా ఉన్నాం. సో ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం ఇది ఇక్కడ చూడండి. అది బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ అని అయితే నేను కూడా ఏం అనుకోవట్లేదు. కానీ ఇట్లాంటి విషయాలు మనం చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ మనం దాని మీద శ్రద్ధ పెట్టి మనం ఆలోచిస్తే కనుక మనకు అర్థమవుతుంది. అంటే ఈరోజు మనం ఒక సమాజం కోసం కానీ పరుల కోసం కానీ మనం సహాయం కానీ దానం కానీ చేయనప్పుడు నీకు ఒక కష్టం వస్తే నువ్వు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తావు? అంటే మనం దాన్ని దేవుడికి నిందించుకోను, నా కర్మ ఇలా ఉందని అనుకోవటం కాకుండా మీరు ఒక సహాయం మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మీరు ఎప్పుడప్పుడు ఒకసారి సహాయం చేసి ఉండాల్సిందే కదా. సో అంటే మీరు మామూలుగా మనం చూస్తే కనుక మాటల్లో కూడా మనం సహజంగా అంటూ ఉంటాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని అంటూ ఉంటాం కదా. అంటే మీరు అది నెగిటివ్ కోణంలో ఆలోచించకుండా పాజిటివ్ కోణంలో కూడా ఆలోచించవచ్చు. అంటే వాడికి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఏమంటామంటే చేసుకున్న వాడు చేసుకున్నంత మహదేవ అని మనం ఊరికే మామూలుగా అనేస్తాం. కానీ రేపు అదే మనకొస్తే వేరే వాళ్ళు మనల్ని ఆ మాట అంటే కనుక మనం అది తీసుకోలేం. సో ఇక్కడ మనం ఏంటంటే పాజిటివ్గా చేసుకోవాలంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంటే మనం పుణ్యం చేస్తే మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది అనే ఒక పరమాత్మ తత్వంలో నుంచి మనం ఆలోచిస్తే అది బాగుంటుందని నా ఉద్దేశం ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక సాత్విక దానం, అంటే సాత్విక దానం గురించి ఒక చిన్న లైన్ ఉంది, ఒక కర్తవ్యంగా భావించి ప్రత్యుపకారం ఎక్స్పెక్ట్ చేయకుండా దేశ కాలానుగుణంగా చేసేటువంటి దానం సాత్విక దానం. అన్ని దానాల్లో కల్లా సాత్విక దానం చాలా మంచిది. అలాగే రాజస దానం ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రత్యుపకారం పొందటానికో లేకపోతే ఒక ఫలం ఆశించో లేకపోతే బలవంతంగా చేసేదో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేదో ఇస్తానని చెప్పాను, ఒక 5000 రూపాయలు ఇస్తానని చెప్పాను ఎవరికో దానం, కానీ నా దగ్గర లేవు ఆ రోజు, కానీ నేను మాట ఇచ్చాను, బలవంతంగా చేయాల్సి వస్తుంది. అంటే సో అప్పుడు కూడా అంటే నేను అంత 100% ఇష్టంగా నా మనసులోంచి రావట్లేదు. అందుకనే మనం స్టార్టింగ్ లో నేనేం చెప్పానంటే నువ్వు ఎంతైతే ఇవ్వగలవో, మనస్ఫూర్తిగా 10 రూపాయలు ఇచ్చినా పర్లేదు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వు. అంటే మీరు ఆల్వేస్ సాత్విక దానంలోకి వెళ్ళడానికి ట్రై చేయాలి అని అట్లా అని చెప్పి సాత్విక దానం అన్నారు కదా, అసలు దానమే చేయటం మర్చిపో, దానమే చేయకుండా ఉంటే నేను సాత్విక దానంలోకి రాను, నేను క్వాలిఫై అవ్వను అనుకోని అసలు దానం చేయకుండా ఉండకూడదు. అసలు ఫస్ట్ అంటూ మనం ప్రయత్నిస్తే మనలో ఉన్న మెచ్యూరిటీ, స్పిరిచువాలిటీ, స్వామి మనల్ని చూసి మనకున్న అర్హతను చూసి మనం దాన్ని మెల్లగా స్టెప్ బై స్టెప్ మనం చేస్తామే కానీ ఒకేసారి ఎవరికి పైనుంచి జస్ట్ ఎన్లైట్మెంట్ అనేది ఒక చెట్టు కింద కూర్చోగానే ఎన్లైట్మెంట్ ఏం వచ్చేది. సో కాబట్టి మనం రాజస దానం, సాత్విక దానం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే తామస దానం కూడా ఉంది. అంటే ఇక్కడ చూడండి, 22వ శ్లోకం చూస్తే కనుక, ఆ దేశ కాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీమతే అశ్రుత్వ మమజ్ఞాతం తామస దాహృతం. సో అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు చూడండి, ఆ దేశ కాలానుగుణం ప్రకారం కాకుండా, అంటే అవసరం లేనప్పుడైనా, అంటే ఆ దానం ఆ టైంలో చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరికో ఏదో ఒక అవసరం వచ్చింది అనుకోండి, ఆ అవసరాన్ని మనం వాడికి అప్పుడు కాకుండా 2 నెలల తర్వాత వెళ్ళి నీకు ఆ రోజు అవసరం వచ్చింది కదా నేను ఈ రోజు నేను నీకు దానం చేస్తాను అనుకోండి, అది అపాత్ర దానమే అవుతుంది. అంటే ఆ టైంకి ఆ టైం చేసేయాలి. అందుకని మనం మళ్ళీ బ్యాక్ వెళ్తే కనుక అన్నదానం అనేది ఎంత విశిష్టత మనకు ఇప్పుడు మీరు ఈ రెండింటిని రిలేట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు అన్నదానం అనేది ఏంటి, ఆ టైంకి మీరు ఆ గంటలోనో 2 గంటల్లోనో అన్నదానం చేసేస్తే అక్కడ ఆ మనిషికి తృప్తి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఈ తామస దానం చూడండి, ఇంకొక పాయింట్ ఏంటంటే తగిన చోట అపాత్రులకు చేసేది ప్రతిగృహీతలకు అగౌరపరిచి, అంటే మనం ఇచ్చే వాళ్ళని అగౌరపరుస్తూ, వచ్చేళ్ళేవయ్యా ఈడు మనం పెట్టే తింటున్నాడు, లేకపోతే మనం ఇచ్చే దానం మనం ఇచ్చేది వాడు తీసుకుంటున్నాడు అనే ఏహ్య భావంతో కానీ అగౌరపరుస్తూ కానీ, లేకపోతే ఇచ్చే వాళ్ళని అవమానపరుస్తూ కానీ ఇచ్చినట్లయితే కనుక అది తామస దానం కిందకు వస్తుంది. సో అది అసలు మంచి ఫలితాలను ఇవ్వదు. అలాగనక దేశ కాల పాత్రతను నిర్ణయించుకోవటంలో మెలకువ అవసరం. సో ఈ మెలకువ అంటే మనం వీ హ్యావ్ టు చెక్ దేర్ పాత్రత, అంటే ఆ ఎలిజిబిలిటీ అనేది మనం చెక్ చేసుకోకుండా ఫలాపేక్షతో చేసేది రాజస్థానం అయితే, పక్కన వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని అసహించుకుంటూ ఇచ్చేది తామస దానం అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే సాత్విక దానం గురించి మనం ట్రై చేయాలి. అలాగే అన్న వస్త్ర దానాలకి పాత్రత గురించి మనకు అవసరం లేదు. సో అన్నదానం కానీ వస్త్రదానం కానీ, అంటే వస్త్రదానం ఎలిజిబిలిటీ ఏముంటుందండి, ఒక కోటీశ్వరుడు వెళ్తున్నాడు, మీరు ఏదో 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 అయింది కింద పడ్డాడు, ఇదేంటిది డ్రెస్ ఏదో చినిగిపోయింది, మీరు ఇవ్వచ్చు, దాంట్లో అపాత్ర దానం ఏముండదు. సో కాబట్టి మనం పాత్రతను ఎరిగి దానం చేయకూడనటువంటి విషయాలు ఈ 3 ఎక్సెప్షన్ కిందకు మనం ట్రీట్ చేస్తే కనుక ఈ 3 వస్తాయి. అలాగే హాస్పిటల్స్ లో కూడా, అంటే వైద్యం మనం పరంగా చూసినా కూడా, లేకపోతే అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేసినా కూడా అది అపాత్ర దానం కిందకు రాదు. సో ఈ షో వింటున్న పెద్దలు ఇంకా ఏమైనా నేను తప్పులు చెప్తే కనుక నన్ను క్షమించండి. నేను అనాలిసిస్ చేసింది, నేను 10 మంది దగ్గర నుంచి నేర్చుకున్నది మాత్రం, నేను ఇక్కడ మీతో ఒక థాట్ ప్రాసెస్ ని ఇన్స్టిల్ చేయడానికి మాత్రమే ఇది చేయగలుగుతున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ 3 దానాల్లో కల్లా సాత్విక రాజస తామస దానాల్లో కనుక మనం ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అపాత్ర దానం చెయ్యొద్దు, అలాగే మీరు ఎవరికైతే ఇస్తున్నారో ఆ గ్రహీత, అంటే దాన గ్రహీత ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పరమాత్మను చూడండి. అంటే మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంకొంచెం లోతుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మానవ సేవే మాధవ సేవ అంటే అందరిలో ఉన్న పరమాత్మకి సేవ చేస్తున్నాను, అంటే ఎదుటి వారిలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మకి నేను గుర్తించి నా పరమాత్మకి నేను సేవ చేస్తున్నాను అని మనం అనుకొని వాళ్ళని చిన్న చూపు చూడకుండా వాళ్ళు మన దగ్గర తీసుకొని మనల్ని వాళ్ళు ధన్యం చేస్తున్నారు. సో ఇది చూడండి, ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఇప్పుడు మీరు చూడండి, సనాతన ధర్మంలో మాత్రమే ఇప్పుడు మీరు మామూలుగా ఎక్కడన్నా దానాలు చేస్తున్నా కూడా కొంతమంది వాళ్ళకిచ్చి వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం పెళ్లిళ్ళలో చూస్తుంటాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెళ్లిళ్ళలో కనుక ఎవరన్నా ఉంటే తాంబూలాలు లేకపోతే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి వస్త్రం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకుంటారు. అంటే మనం అంటే మనం దేనికి ఆశీర్వచనం తీసుకుంటున్నాం, మనం ఇస్తున్నాం అంత మాత్రాన మనం పై చేయనో లేకపోతే వాళ్ళ కింద చేయనో కాదు. అంటే మనకున్నటువంటి దోషాలను కానీ లేకపోతే మనకున్నటువంటి కర్మలను కానీ కొన్ని పోగొట్టే అవకాశం మనకి వాళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి మనం వాళ్ళకి నమస్కారం పెడుతున్నాం. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అంటే మనం దానం చేయకుండా ఉన్నట్లయితే గనక పోగు చేసుకోవడం ఎక్కువ. అంటే మీరు దానం చేయొద్దు అని అన్నారు అనుకోండి, అంటే ఏం చేస్తున్నారు మీరు, సముద్రంలాగా మీరు ఆలోచించాలి. అంటే పోగు చేసుకోవడం ఎక్కువ ఉంది. మీరు ఎప్పుడైతే మనం పోగు చేసుకుంటున్నామో మనకి కర్మల్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉండదు కదా. అంటే కర్మల్ని బ్రేక్ చేయడం అంటే మనకు ఎంతో కొంత మనం సహజంగానే మామూలుగా ఉన్న లైఫ్ లో కూడా మనం ఎన్నో ఈ యాక్టివిటీస్ లో ఒక చక్రంలో మనం ఇమిడిపోతూ ఉంటాం. సో ఆ చక్రాన్ని మనం ఈ పాపకర్మలను కనుక మనం బ్రేక్ చేయాలంటే మనం ఎంతో కొంత పుణ్యం చేసుకునేది అండి, ఒక స్పిరిచువల్ ఐడియా ఉన్నది. ఒకవేళ లేదు ఇది ఇట్లా నేను ఆలోచించలేను అనుకున్నప్పుడు పరులకు సహాయం చేయటం, మీరు పరమాత్మని పరుల్లో చూసుకొని ఆ పరమాత్మ మీరు సహాయం చేశారని అనుకోవటం అది ఒక రకం. సో మీరు ఏదైతే పట్టుకోగలరో, అంటే ఒక కాన్సెప్ట్ మీరు ఒక ఐడియా ఉందనుకోండి, అందరూ ఒకేలాగా ఏం అర్థం చేసుకోలేరు దీన్ని. అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి లేకపోతే వాళ్ళకున్న మెచ్యూరిటీని బట్టి వాళ్ళు ఇదివరకు అనుభవించినటువంటి కష్టాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఒకటే చేస్తారు. అందరూ అన్నదానం చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే విధానం వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న విధానం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేసేటప్పుడు మనం పక్కన వారిని ఆ గ్రహీతను ఎవరైతే ఉన్నారో వాళ్ళని చులకన పరచకుండా గౌరవంతో మనం గౌరవించి వాళ్ళు మనం వాళ్ళకి దానం చేసి మళ్ళీ ప్రత్యుపకారం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అది దట్ ఈస్ ద బెస్ట్ దానం అని ఇక్కడ భగవద్గీతలో ఉన్న ఈ మూడు శ్లోకాలు మనకు చెప్తున్నాయి. ఇంకొకటి చూడండి, మనం దాన ధర్మాలు చేసే కార్యక్రమంలో ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. బహుశా నాకు తెలిసినంత వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అనే కాన్సెప్ట్ ఎవరు చేయలేదని అనుకుంటున్నాను. బట్ అది పాయింట్ కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం గురించి అక్కడున్న పిహెచ్సిస్ అంటారు కదా, అక్కడున్న హెల్త్ సెంటర్కి వెళ్ళి పబ్లిక్ హెల్త్ సెంటర్కి వెళ్ళి మన వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి పళ్ళు కానీ ఇవి అన్నదానం కానీ చేస్తూ ఉంటారు. సో అన్నదానం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే దాన ధర్మాలో ఉన్న వాలంటీర్స్ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే కంపల్సరీగా అక్కడ ఒక దేవుడి బొమ్మ పెట్టుకొని అంటే దేవుడి ప్రతిమ పెట్టుకొని అక్కడ మినిమం టు మినిమం ఒక సామరాణి కడ్డీ అయినా వెలిగించి లేకపోతే దీపారాజనైనా చేసి మనం ఏదైతే ఇస్తున్నామో అంటే అన్నం కానీ పులిహార కానీ దద్దోచనం కానీ లేకపోతే పళ్ళు కానీ ఏదైనా సరే అక్కడ స్వామి వారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా భావించి 10 మందికి అన్నదానం చేయండి అని క్లియర్గా చెప్తున్నా. సో అక్కడ ఈ 2-3 విషయాలు ఉన్నాయి. అంటే అన్నదానం చేయటంతో పాటు అన్న సంతర్పణ అని కూడా అనొచ్చు. సో ఇది ఇట్లా చేస్తే కనుక మనకేమవుతుందంటే స్వామివారి ప్రసాదం మనం 10 మందికి పెట్టిన ఫలితం కూడా ఉంటుంది. అలాగే మనం సహజంగా కూడా అంటూ ఉంటారు కదా, ప్రసాదం వద్దని అనకూడదు, ఎందుకంటే ప్రసాదంలో ఉన్న 6వ వంతు మన మనసుగా మారుతుంది అని అంటారు. సో కాబట్టి ప్రసాదం మనం తీసుకున్నప్పుడు దాన్ని 6వ వంతు మన మనసు తీసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఆ స్పిరిచువల్ పాత్ కానీ మనం మంచితనంగా ఇప్పుడున్న స్టేజ్ కంటే ఒక బెటర్ పర్సన్ గా మనం ఎదగలం అనేది మనకి సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి మనం దానం అనేది మనం అలా చేస్తూ ఉంటాం. సో అన్నదానం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సాత్విక దానం గురించి, రాజస దానం గురించి, తామస దానం గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రతి దాన ధర్మాలు అలాగే ఇంకో అన్నదానం చాలా విశిష్టంగా చేస్తూ ఉంటాము. మనం కార్తీక మాసాల్లో 4 సోమవారాల్లోనూ అలాగే దసరా అప్పుడు ఉన్న 9 రోజుల్లో అన్నదానాలు చేశాము. అలాగే బయట ఉన్న యాచకులకి, గుళ్ళు బయట కానీ బయట రోడ్డు మీద ఉన్న వాళ్ళ యాచకులకు కానీ మనం తీసుకెళ్ళి అన్నదానం మనం స్వామివారికి ప్రసాదం పెట్టిన దాన్ని మనం పొట్లాలు కట్టి తీసుకెళ్ళి స్వామివారి పంచాం. సో ఇలాగే మీరు చూస్తే కనుక అంటే ఇంకా చాలా ఉన్నది, మనం నెక్స్ట్ వీక్ ఇంకా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ మీకు ఎంతవరకు చేతనైతే అంతవరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఫనేజెస్ అంటే వృద్ధ శరణాలయాలు కానీ ఆర్ఫనేజెస్ కానీ వృద్ధశ్రమాలు కానీ లేకపోతే మన సత్రాలకు కానీ అనే మన సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఎక్కడైతే మీకు దగ్గరలో ఉందో గోశాలకు కానీ వెళ్ళి గోవులకైనా అన్నం అన్నదానం అన్నం పెట్టండి, లేకపోతే గోగ్రాసం పెట్టండి, బెల్లం పెట్టండి, అక్కడ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ ఏమన్నా పెట్టండి. లేకపోతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఈ షో నుంచి నేనేం చెప్తలుచుకున్నానంటే ఇది ఓన్లీ పార్ట్ వన్, పార్ట్ టూ ఇంకా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మన పురాణాల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయని కూడా డిస్కస్ చేద్దాము. బట్ ఇంకా మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రాక్టికల్ గా మీరు ఏం చేయగలరు, మనం ఏం చేయగలం అనే విషయాన్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేయదలుచుకున్నాను. సో ప్రాక్టికల్ గా ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు, అంటే మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏదో ఒక పబ్లిక్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మనకు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒకళ్ళకు ఇద్దరుకు ఒక కేజీ పులిహార మీరు ఇంట్లో చేయించుకొని మీరు తీసుకెళ్లారనుకోండి, కేజీ పులిహార సుమారు 6 వస్తుంది. సో మీరు 6 ఆ రోజు అన్నదానం చేసినట్లేగా, సో దానికి ఏమన్నా ఎక్కువ శ్రమ పడాలా, దానికి ఏమన్నా ఆర్గనైజేషన్ తెలియాల్సిన అవసరం ఉందా, లేకపోతే దాన్ని ఏమన్నా మీరేమన్నా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. సో ఇలా చిన్న చిన్న మీ ఆలోచన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం దానం చేసుకోవటం చాలా ఉత్తమైన పని. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు అన్నిటికంటే దానం అనేది మనకి చాలా ఈజీ. ఎందుకు ఈజీ అని చెప్తున్నానంటే మనకి కలియుగంలో తపం కానీ జపం కానీ యజ్ఞం కానీ మనకి సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో అయితే కనుక మనకి తపస్సు యజ్ఞం ఇలాంటివి మనం చేస్తే ఎక్కువ ఫలితాలు ఉన్నాయి అని వేదవ్యాస మహర్షి చెప్పున్నారు. అలాగే కలియుగంలో ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే స్పిరిచువల్ పాత్రలకు మనం ముందలకు వెళ్ళటానికి కానీ మనం 10 సహాయపడగలం అనే విషయం మనం అర్థం చేసుకోవటానికి ఈజీ మెథడ్ ఏంటంటే దానం. సో అది ఎన్ని రకాల దానాలైనా చేయొచ్చు. అంటే మనకు కొద్దిగా మనకి స్థితిమంతులు అనుకోండి, మనం దాన ధర్మాలో ఒక పేద బ్రాహ్మణుడికి ఉపనయనానికి మనం సహాయం చేస్తున్నాం. అలాగే ఒక మొన్న లాస్ట్ మంత్ లో ఒక అమ్మాయి పెళ్లికి సహాయం చేస్తున్నాం. అంటే వీళ్ళు ఎంత కటిక పేదవాళ్ళు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఎవరైతే పెళ్లి కోసం మనకి వన్ ఆఫ్ ద దాన ధర్మ మెంబర్ మనకి రిఫర్ చేసినటువంటి ఈ కేసుకి ఈ ప్రాజెక్ట్కి ఏమైందంటే వాళ్ళ తండ్రి చనిపోయారు, తల్లి మాత్రం ఉంది. తల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కలిసి రోడ్ సైడ్ లో విజయవాడ అవుట్స్కర్ట్స్ లో రోడ్ సైడ్ లో ఒక ఇడ్లీ బండి పెట్టుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి వీళ్ళ తమ్ముడు కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ కిడ్ ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయి ఏదో మామూలుగా పని చేసుకుంటారు, పెద్ద చదువు లేదు వాళ్ళకి. సో వాళ్ళకి పెళ్లి కోసం కనీసం వాళ్ళు అంటే అమ్మాయి వాళ్ళు వెళ్ళి అంటే సహజంగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది, వీళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి అబ్బాయి వాళ్ళు ఏం చేశారంటే మీరు మా దగ్గరికి రండి, మేమే పెళ్లి మొత్తం చేసుకుంటాము, మనం పెళ్లి చేసుకుని మీకేం ఖర్చులు లేకుండా చూసుకుందాం అని. అంటే కనీసం ఈ ఊరు నుంచి ఆ ఊరు అంటే విజయవాడ నుంచి వాళ్ళది కర్నూలు దగ్గర ఊరుంది మంత్రాలయం. సో ఆ మంత్రాలయం వెళ్ళటానికి కూడా వీళ్ళకి ఒక 15 వెళ్ళటానికి ఛార్జీలు కూడా లేవు. అంటే అలాంటి వారికి మనం సహాయం చేస్తే అంటే దానికి సహాయం ఎంత అవుతుందండి, మహా అయితే ఛార్జీలకు ఎంత అవుతాయి, ఒక 5,000 అవుతాయి, 7,000 అవుతాయి అనుకోండి మామూలు ట్రైన్లో వెళ్ళినా. సో అంటే మనం ఎంత చిన్న దానమైనా చేయగలిగినా మనస్ఫూర్తిగా ఒక 10 పనికొచ్చేది నిస్వార్థంగా మనం ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేసే దానం చాలా మంచి దానం అవుతుంది. ఇక్కడ దానం గురించి మనం మాట్లాడుకుంటే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. ఇక్కడ మన పురాణాల్లో ఉన్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శిబి చక్రవర్తి అందరికి తెలిసిన విషయమే, శిబి చక్రవర్తి ఒక పావురం కోసం ఈ స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీ ఒకసారి చూద్దాం మనం. శిబి చక్రవర్తి దాన గుణంలో ఎంతో మిన్నైనటువంటి వాడు, తన మాట మీద తను నిలబడటం అనేది ఆ రాజ్యంలో కూడా తన చంద్రవంశంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజు అయితే తన మాట మీద తను నిలబడేటువంటి ఒక మనస్తత్వం వ్యక్తి. అలాగే అప్పుడు ఏమైందంటే ఇంద్రుడు అను ధర్మరాజు వీళ్ళు తిను మాట మీద ఎంతవరకు నిలబడతాడు అనే విషయాన్ని పరీక్షించడానికి ఏం చేస్తారంటే ఒక నాటకం ఆడే ప్రయత్నం చేస్తారు. సో అదేంటంటే ఇంద్రుడేమో గ్రద్దగా మారి, అలాగే ధర్మరాజు ఒక పావురంగా మారి శిబి చక్రవర్తి పైన అంటే మిద్దు పైన ఉంటే ఆ గ్రద్ద ఆ పావురాన్ని వెంటబడుతూ ఉంటది. వెంటబడుతూ ఉంటే ఈ పావురం వచ్చి రాజుగారి కాళ్ళ దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తుంది. శరణాగతి చేసినప్పుడు అప్పుడు రాజుగా కర్తవ్యం ఏంటి, క్షత్రియ ధర్మం ప్రకారం కర్తవ్యం ఏంటి, ఏ ప్రాణమైనా నీ దగ్గరికి శరణాగతి చేసి వస్తే గనక ఆ ప్రాణాన్ని కాపాడటం నీ బాధ్యత. కాబట్టి అప్పుడు రాజు ఏం చేస్తారు, ఏం చేస్తారంటే ఆయన అంటాడు, గ్రద్దతో చెప్తాడు, ఇది నా దగ్గరికి ఈ పావురం వచ్చి నా దగ్గరికి శరణాగతి చేసింది కాబట్టి నువ్వు దీన్ని చంపద్దు అని చెప్తాడు. అంటే అదేంటి మహారాజా, ఈ నేను గ్రద్దని నేను ఆహారం సంపాదించుకున్నాను, ఇది నాకు దొరికింది కాబట్టి నేను తింటాను, కాబట్టి ఈ నేను తింటంలో తప్పు లేదు కదా అనే ధర్మ సందేహం వెలుబుచ్చుతుంది ఆ గ్రద్ద. ఆ ధర్మ సందేహం వెలుబుచ్చినప్పుడు ఈయన కూడా ఒక ధర్మ సంక్లిష్టంలో పడతాడు. పడి ఆలోచించిన తర్వాత చెప్తాడు, నేను క్షత్రియ ధర్మం ప్రకారం నన్ను శరణను వచ్చిన ఏ ప్రాణినైనా సరే, అంటే అది పక్షి అయినా సరే మనిషి అయినా సరే ఎవరైనా జంతువు అయినా సరే ఏదైనా సరే నేను కాపాడటం నా బాధ్యత కాబట్టి నేను ఒక పని చేస్తాను, నేను దీనికి సరిపడ నా శరీరంలో నా శరీర భాగంలో ఉన్నటువంటి తొడని నీకు, ఇది ఎంత అయితే బరువు ఉంటుందో అంత నా తొడ భాగాన్ని నేను కట్ చేసి ఒక తాసులో వేసి నీకు ఇస్తాను, నీకు అది సమ్మతమేనా అని అడుగుతాడు. సో అప్పుడు ఆ గ్రద్ద అనేది ఓకే సమ్మతమే రాజా, నాకు ఇంకొక షరతు కూడా ఉన్నది, నువ్వు ఈ తొడ కోసుకున్నప్పుడు మాత్రం నీ కంటిలో నుంచి మాత్రం ఒక్క నీటి చుక్క కూడా కింద పడకూడదు అనే షరతు కూడా పెడుతుంది ఆ గ్రద్ద. అంటే బాధపడుతూ మాత్రం నువ్వు దానం చేయొద్దు అని, ఇందాక మనం చూస్తే భగవద్గీతలో కూడా మన రాజస్థానంలో కూడా అదే ఉంది కదా, బాధపడుతూ మనం ఎప్పుడు దానం చేయకూడదు అని. సో నువ్వు కన్నీరు నీ కంటిలో నుంచి కన్నీరు బొట్టు వస్తే మనక నేను అది యాక్సెప్ట్ చేయను, అంటే నేను తిన్ను అని చెప్తుంది. సో అంటే లేదు లేదు నేను ఆ జాగ్రత్త తీసుకుంటాను అని షరతుతో శివ చక్రవర్తి ఏం చేస్తాడంటే తన తొడ భాగాన్ని ఒక తరాచులో వేసి కట్ చేసి ఒక సైడ్ పావురాన్ని పెట్టి ఇంకో సైడ్ తన తొడ కట్ చేసిన మాంసం ముక్కను పెట్టి తూస్తూ ఉంటే ఎంత తూసినా కూడా ఆ పావురమే ఎక్కువ వెయిట్ వస్తూ ఉంటుంది, కానీ తన ఎంత తొడ కోసినా కూడా అది సమానంగా రాదనమాట. అప్పుడు తను ఏం చేస్తాడంటే సరే ఇట్లా కాదు, ఇదేదో దైవమాయలాగానే ఉంది అని అనుకొని శివ చక్రవర్తి అంటాడు, నా సగ భాగాన్ని కోసి ఈ త్రాసులో పెట్టండి అని సైనికులు చెప్తారు. సో అప్పుడు కొయ్యటానికి సైనికులు వచ్చినప్పుడు ఎడం కంటిలో నుంచి ఒక కన్నీటి బొట్టు రాలుతుంది అనమాట. అప్పుడు గ్రద్ద చెప్తుంది, రాజా నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు, నీ ఎడం కంటిలో నుంచి ఒక కన్నీరు చుక్క కారుతుంది, ఈ కన్నీరు చుక్క కారితే కనుక నేను ఈ ఆహారాన్ని నేను తీసుకొని నీకు ముందలుగానే చెప్పానంటే, అప్పుడు రాజు అంటాడు, ఈ కన్నీటి బొట్టు వస్తుంది, నేను ఒక భాగాన్ని కట్ చేస్తే వేరే భాగం నీకు ఉపయోగపడదేమోనని నా కన్నీరు కారుస్తున్నాను కానీ నేను చచ్చిపోతానని కాదు అని చెప్పినప్పుడు ఆ ఈ ఇంద్రుడు అను ధర్మరాజు ఆయన 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 నిరతి ఆయన దానగుణం ఆయన మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని గ్రహించి ఆయన వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఆయనకి వరాలు ఇస్తారు. సో ఇక్కడ దీని మనం గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే మన సనాతన ధర్మంలో మనం తొడలు పోసి ఎక్కర్లేదు, మనం ఇక్కడ కాన్సెప్ట్గా మనం అర్థం చేసుకుంటే కనుక మనకు చేతనైనంతలో మన ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఎంతవరకు అయితే చేత అవుతుందో అంతవరకు మన మనస్ఫూర్తిగా పక్కన వారిని ద్వేషించకుండా అసహించుకోకుండా మనం ఇప్పటి నుంచి ఎప్పుడైనా కనుక మన అన్నదానం ఏ దానం చేసినా కూడా పక్కన వారు తక్కువ మనం ఎక్కువ అనే భావనను విడిచిపెట్టి మనకి ఎంతైతే అంత, అంటే మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు అలా అని కొంత చేస్తే మనకేదో చిన్న చిన్న చిన్నతనం ఉంటుంది అనే భావనతో కాకుండా మనం ఎంత వీలైతే అంత దానం చేస్తూ మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే అన్నదాన శరణాలయాలు కానీ లేకపోతే గోశాలలు కానీ వెళ్ళి మీ పిల్లలకు కూడా చెప్పాలి. సో అది కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఉంది, మనం నెక్స్ట్ వీక్ చర్చించుకునే ప్రయత్నం, పిల్లలకి ఈ దాన గుణం ఎలా అలవాటు చేయాలి, ఈ మనం ఈ ఏజ్ చేస్తే మన పిల్లలు కూడా మనకి దానం గుణం ఎందుకు అలవాడబడాలి అనేది కూడా మనం చాలా బిగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళు అంటూ చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి అవో మిడిల్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చాలా మంది ఉన్నారు. సో ఈ షో వింటున్న వాళ్ళు కూడా చాలా మంది ఇదే కోపం చెందుతారని అనుకుంటున్నాను. కాబట్టి మన పిల్లలకి మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనకున్న దాన్ని అప్రిషియేట్ చేయటం ఎలా అనేది కూడా చాలా మంది పేరెంట్స్ ఈ దృష్టికోణంలోంచి ఆలోచిస్తూ ఉంటారని అనుకుంటాను నేను కూడా. దాని గురించి వచ్చే వారం చర్చించుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమంలో మనం దారం గురించి పార్ట్ వన్ మనం చర్చించుకుందాం. మనం సమరైజ్ చేసుకుంటే కనుక అసలు ఎన్ని రకాల దానాలు ఉన్నాయి, భగవద్గీతలో మనం చెప్పిన అంశాలు ఎటువంటి, ఆ మూడు రాజస తామస సాత్విక దానాలు ఎట్లా ఉన్నాయి, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మన పురాణాల్లో నుంచి దదీచి మహర్షి కానీ శిబి చక్రవర్తి గురించి కానీ మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అలాగే మనం ఎట్లా దానం చేసేటప్పుడు ఎలా చేయాలి, మన ప్రత్యుపకారం ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి, ఎంతవరకు వీలైతే అంతవరకు చెయ్యండి అనే కాన్సెప్ట్ ఈ షో నుంచి డ్రైవ్ చేస్తున్నాను. ఈ షో వింటున్న శ్రోతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయత మన బాధ్యత దానం దాని విశిష్టత అనే పార్ట్ వన్ కంప్లీట్ చేద్దాం. వచ్చే వారం ఈ పార్ట్ టూ మనం చూసుకొని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అది చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ ట్యూన్డ్. మీరు ఈ షోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ అట్ మైండ్ మీడియా డాట్ కామ్, లేకపోతే మీరు మైండ్ మీడియా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ ఆర్కైవ్స్ వినొచ్చు. మీరు 10 మందికి చెప్పండి. ఈ ఒక భారతీయత మన బాధ్యత అనే ప్రోగ్రామ్ లో ఒక థాట్ ప్రాసెస్ ని ఇన్స్టిల్ చేయడానికే ఇది. ఇక్కడ నుంచి మీరు యూ క్యాన్ ఆల్వేస్ టేక్ హోమ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ షో అనేది దట్స్ మై పర్సనల్ గోల్ ఫ్రమ్ దిస్ షో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ పార్ట్ టూ దానం దాని విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై హింద్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం జనవరి 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.